అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. ఓం నమశివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. ఓం నమో నారాయణాయ. విష్ణుపురాణం జీవిని అధర్మ మార్గం నుంచి ధర్మ మార్గం కేసి మళ్లించటానికి, నరకం నుంచి విముక్తుండి చేయటం కోసం వేదవ్యాస మహర్షి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రచించినటువంటి పురాణం. అందులో భాగంగా బాణాసురుడి చరిత్రే ఒక విచిత్రమైన చరిత్ర. అనేక సంవత్సరములు కఠోర దీక్షతో నియమనిష్టలతో తపస్సు చేస్తే కానీ భగవద్ దర్శనం కాదు. అటువంటిది భక్త వశంకరుడైన శంకరుణ్ణి మెప్పించి ఆయన్ని కాపలాగా పెట్టుకున్నాడు మూర్ఖుడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందనమాట, అజ్ఞానికి వస్తువు విలువ తెలియదు, తత్వం యొక్క విలువ తెలియదు, పరమాత్ముడంతటి వాణ్ణి ఏం కోరుకోవాలో తెలియదు. ఇటువంటి వాణ్ణే అసాధకుడు, తమోగుణ ప్రధానుడు అంటారు. తమోగుణ ప్రధానులు కూడా మూర్ఖత్వంతో భగవంతుడిని పట్టుకుంటారు. వాడు ఒళ్ళు కోసుకునైనా తల తీసుకునైనా విచిత్రమైన ఉపాసన చేసి భగవంతుడి అనుగ్రహం పొందుతారు. పొందిన తర్వాత దానిని దుర్వినియోగం చేసుకుంటారు. పోనీ భగవంతుడిని కాపలాగా పెట్టుకుంటే పెట్టుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇచ్చిన చేతుల వల్ల నాకు బరువు ఎక్కువగా ఉంది, ఈ బలం తట్టుకోలేకపోతున్నాను, ఈ బలాన్ని ఎదిరించి యుద్ధం చేసేటటువంటి వాడు ఎవడూ లేడు, నీతో యుద్ధం చేయాలని ఎవడన కోరుకుంటాడా అంటే తెలియకుండానే మృత్యువుని ఆహ్వానించటం. ఏ గురువు దయవల్ల తాను బతుకుతున్నాడో ఆ గురువుతో తగాదపడి చావు తెచ్చుకోవడం ఉంటుందని. కాబట్టి మనుషుల యొక్క అజ్ఞానం ఎలా ఉంటుందో ఈ బాణాసురుడి చరిత్రతో తెలుసుకోవచ్చు. అప్పుడు ఈశ్వరుడు కరుణాస్వరూపుడు కాబట్టి తనతో ఢీకోవడానికి ప్రయత్నిస్తున్న మూర్ఖుణ్ణి పిడిగుద్దుతో చంపవచ్చు, కానీ అలా చంపకుండా, మూర్ఖుడా నీ కేతనం అకారణంగా కింద కూరిపోతుంది, నీ కోట మీద ఉన్న నీ జెండా పడిపోయినప్పుడు నా అంతవాడితో యుద్ధం వస్తుంది, అప్పుడు నీకు పతనం మొదలవుతుంది అన్నాడు. అయ్యో నీకు పతనం అవుతుంది, దానివల్ల నీకు ఇబ్బంది వస్తుందంటే కూడా వీడు ఎగిరి గొంతులేసేట, ఓహో చేతుల యొక్క తేట తీరుతుంది అనుకున్నాడు. కానీ భగవంతుడు తాట తీస్తాడని తెలియలేదు వాడికి. చూచారా ఎలా ఉంటారో మూర్ఖులు. కాబట్టి అనాది నుంచి సద్వినియోగం చేసుకోక సాధనని పాడు చేసుకున్నటువంటి వాళ్ళ చరిత్రలు తెలుసుకుని మనం ఆ మార్గంలో వెళ్ళకూడదు. ధనము, కీర్తి, మహిమ, పెరిగే కొద్దీ భగవంతుణ్ణి ఇంకా వినయంగా పట్టుకోవాలి. అవినయం ధూర్త లక్షణం. మీరు ఎక్కడైనా చూడండి, దేవతలకి రాక్షసులకి ఉన్న తేడా పురాణాల్లో ప్రత్యేకించి పసికట్టి పనిగట్టుకుని తెలుసుకుని ఆ మార్గంలో ఏ మార్గం మనకి పనికొస్తుందో దాన్ని ఎంచుకోవాలి. దేవతలది ఈ రాక్షసులకున్నంత మొండి తపస్సు ఉండదు. దేవతలు రాక్షసులు చేసినట్టుగా మొండి తపస్సు మొండి ఉపాసనలు చేయరు. సాధువులలాగా సత్వగుణంతో తపస్సు చేస్తారు, యజ్ఞములు చేస్తారు, భగవంతుడిని మెప్పిస్తారు. సాధ్యమైనంత వరకు భగవంతుడికి విరోధంగా వెళ్ళరు. కోరనివి కోరరు, కోరుకున్న వరాలని పొందిన తర్వాత వాటిని దుర్వినియోగం చేయరు. దుర్వినియోగం అరుదుగా చేసి దెబ్బతిని మళ్ళీ దారిలోకి వస్తారు. కానీ రాక్షసులు అలా కాదు. వాళ్ళు చేసేంత తపస్సు, వాళ్ళు చేసేంత కఠోర దీక్ష, వాళ్ళ సాధన ఎవరికీ ఉండదు. వాళ్ళు సాధనలోకి వెళ్ళినా పరాకాష్ఠగడతారట, వ్యసనాల్లోకి వెళ్ళినా వీళ్ళని మించిన వాళ్ళు ఉండరు. వాడు తాగి తందనాలు ఆడాలంటే వాడిని మించిన వాడు ఉండడు. శరీరం పాడైపోయి నాశనం అయిపోయినా విడిచిపెట్టకుండా తపస్సు చేసేటప్పుడు కూడా వాడిని మించిన వాడు ఉండడు. ఇప్పటికి కూడా కొంతమంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు చూసారా, 40 రోజులు దీక్షలు. వాళ్ళల్లో చాలామంది అలాంటి వాళ్ళే ఉంటారు. అంతకు పూర్వం ఈ 40 రోజులు దీక్షకు ముందు వాడంతటి గొప్పవాడు ఉండడు. ఏది సాయంకాలం అయ్యేసరికి వాడి ప్రవర్తన వేరు. ఒక్కసారి దీక్ష తీసుకుంటే ఈ 40 రోజుల్లో వాళ్ళ దీక్ష మా దీక్షల కంటే ఎక్కువ గట్టిగా ఉంటుందండి బాబు. గట్టిగా నేల మీద పడుకుంటారు, అసలు ఏమీ తినకుండా ఉంటారు. గడ్డం గీరు ఒళ్ళంతా కంపు వచ్చినా సరిగ్గా స్నానం చేయకుండా సబ్బు పెట్టుకోకుండా కేవలం స్నానం చేసి ఉండగలుగుతారు. తిండి తినకుండా ఉండగలరు. ఒక్కసారి మాల తీసి పక్కన పెడతాడు, అక్కడ కొండ దిగుతాడు, ఇక మళ్ళీ గోలే తీశాడా ఈ మెడలో మాల, ఇక అక్కడ నుంచి మళ్ళీ గోల. అయ్యి బాబా ఇంతకింత మళ్ళీ పుచ్చేసుకోవలసిందే. పారణం పశుమారణం అన్నాడు వేదవ్యాసుడు. సింహం కూడా ఉపవాసం ఉంటుంది అండి, అప్పుడప్పుడు సింహాలు కూడా ఉపవాసం చేస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క నెలలాళ్లపాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తినకుండా ఉంటాయట. అడవుల్లో సింహాలు పూర్వం క్రూర మృగాలు కూడా ఒక నెలలాళ్లపాటు ఉపవాసం చేసేవి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏం తినకుండా ఉండి సూర్యుడు అస్తమించగానే పారణం పశుమారణం. నేను చెప్పలా, వ్యాసుడు చెప్పిన శ్లోకం ఇది. ఇంకా అక్కడి నుంచి మీద పడిపోయి జంతువుల్ని, జింకల్ని, ఆబూతుల్ని, మేకల్ని, కనిపించిన వాటి కనిపెట్టినచ్చిన ముఖ్యంగా ఆవుల్ని తినేసేవిట. అవి పులులు ఎక్కువగా ఆవుల్నే పట్టుకుంటాయి. ఈ పగలంతా ఉపవాసం ఉండడం వల్ల వచ్చే లాభం ఏముంది? ఒక్కసారి గోవుని తినేసాక ఇంక వాడికి ఏం ఉపయోగం ఉందండి? అందుకని సింహ ఇది ఉపవాసం కరోతి తత్పారణం పశుమారణం. సింహం ఒకవేళ ఉపవాసం ఉందా, దాని పారణం మనకు వెళ్ళే తులసీ తీర్థం కాదు. అంబరీషుడు ఉపవాసం ఉన్నాక తులసీ జలం తాగేవట. తులసీ దళము వేసినటువంటి పవిత్ర జలాన్ని ద్వాదశి ఘడియల్లో తాగి అప్పుడు ఆనందినేవాడు. ఇది అలా కాదు, పశుమారణమే దానికి పారణం. ఆ ఏ ఆవో లేకపోతే ఏ గేదో ఇంకో జంకో దాని రక్తం తాగి అప్పుడు అది పారణను ఉపసంహరిస్తుంది అన్నమాట. ఉపవాసం నుంచి బయటకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ ఉపవాసానికి 5 రెట్లు మహాపాపం వస్తుంది. ఇవి తెలుసుకుని నాయన సాత్వికంగా ఉపాసించు. ఉపాసించిన తర్వాత యావజ్జీవితం కైవల్యమునకు పనికొచ్చే మార్గంలో నడుచుకో. భగవంతుణ్ణి కోరకూడనిది కోరకు. ఒకవేళ పొరపాటున కోరితే అయ్యో అని పశ్చాత్తాపడి యావజ్జీవితం ఇందులోంచి బయటపడడానికి తగిన సాధన చెయ్యి అని చెబుతున్నాడు భగవంతుడు. ఇప్పుడు ఆ బాణాసుడి చరిత్ర అటువంటిదే. నిన్ననే మనం ప్రారంభించుకున్నాం. ఉషాదేవి దగ్గరికి మంత్రి కుంభాండుని కూతురు చిత్రరేఖ తన మాయతో అనిరుద్ధుణ్ణి తీసుకొచ్చింది. వారిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు. ఆ రోజుల్లో క్షత్రియులకి అదొక ధర్మం. ఆ వివాహం చేసుకున్నారు, హాయిగా తిరిగారు. ఈలోపు అంతఃపురంలో ఎవరో పురుషుడు రహస్యంగా తిరుగుతున్నాడు అని చెలికత్తెలకి అనుమానం వచ్చింది. పైకి చెప్పలేరు. వాళ్ళకేమో అవతల వాడు దొరకడు, ఉషేమో తలుపులు వేసుకుని రాత్రిపూట తీయదు, పగటిపూట కూడా ఈ కుర్రవాడు ఒక గదిలో రహస్యంగా ఉంటాడు. కొంతకాలం గడిచాక ఉష గర్భవతి అయ్యింది. ఈ గర్భచిహ్నాలు మాత్రం చెలికత్తెలు కనిపెట్టేశారు. ఇప్పుడు కూడా రాజుగారికి చెప్పకపోతే రాజు మనల్ని చంపుతాడనుకుని ఒక రోజున రాక్షసరాజు బలిచక్రవర్తి కుమారుడైన బాణాసురుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా
ఈగ కూడా అంతఃపురంలోకి వెళ్లకుండా మేము ఎంతో జాగ్రత్త తీసుకుని కాపలా కాస్తూనే ఉన్నాం. ఈ అంతఃపురంలోకి మానవ మాత్రుడు రాలేడు, మానవుడే కాదు దేవతలు కూడా రాలేరు. ఎందుకంటే అంతఃపురానికి 4 విడతల కాపలా ఉంటుందట. ముందేమో కోటగోడ దగ్గర విచ్చుకత్తులు పట్టుకుని 10,000 మంది కాపలా కాస్తారు. 2వ ప్రాకారం అక్కడ 1,000 మంది కాపలా కాస్తారు. 3వ ప్రాకారంలో 300 మంది కాపలా కాస్తారు. 4వ ప్రాకారం దగ్గర 100 కాపలా కాస్తారు. ఇదయ్యాక లోపల చెరికత్తులు ఉంటారు. ఇంతమంది ఉండగా అసలు ఎవడైనా లోపలికి అడుగు పెట్టలేడు రాజుగారికి తెలియకుండా. అటువంటిది ఎవడొచ్చాడో ఎలా వచ్చాడో తెలియదు, వాడు ఏ మహామహిమతో అడుగు పెట్టాడో తెలియదు, కానీ ఒక పురుషుడు వచ్చినట్టుగా మాకు అనుమానం. మేము ఎంత ప్రయత్నించినా ఆ పురుషుణ్ణి పట్టుకోలేకపోయాం. కానీ ఇంకో విచిత్రం జరిగింది, మీ అమ్మాయి ఇప్పుడు గర్భవతి సందేహం లేదు అనగానే రాజు తెల్లబోయి మహావేగంగా హుటాహుటిన సింహాసనం విడిచిపెట్టి అంతఃపురంలోకి వచ్చాడు. ఈయన హఠాత్తుగా వస్తాడని ఉష కూడా అనుకోలేదు. వచ్చే సమయానికి అనిరుద్ధుడు ఉష కబుర్లు చెప్పుకుంటూ ఒకరి చేతులు ఒకళ్ళు పుచ్చుకుని ఒప్పులు గొప్పలు ఆడుకుంటున్నారట. దాంతో బాణాసురుడికి మండిపోయింది, ఎవడి దుర్మార్గుడు, రహస్యంగా అంతఃపురంలోకి ఎలా వచ్చాడు, చెలికత్తులు చెప్పినటువంటి విషయం నిజమన్నమాట అని భటులు పంపి వాడిని బంధించండి అన్నట. మంచి వీరులు, హేమహేమీ లేని భటులు, మహాపరాక్రమవంతులు. ఈ రాక్షసరాజు గారికి ఎప్పటికప్పుడు ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడేవాళ్ళు. అతనితో యుద్ధం చేశారు. అనిరుద్ధుడు సామాన్యుడ, శ్రీకృష్ణ పరమాత్మని మనుమడు. అందున శ్రీకృష్ణుడి యొక్క వ్యూహ చతుష్టయంలో సంకర్షణుడు, ప్రజ్యుమ్నుడు, వాసుదేవుడు, నారాయణుడు 4 ఉన్నాయి. ఆ ప్రజ్యుమ్నుడికే మరొక రూపం ఈ అనిరుద్ధుడు కూడా. అందువల్ల వ్యూహ చతుష్టయంలో 4వ భాగము సాక్షాత్తు ప్రజ్యుమ్నుడు లేక అనిరుద్ధుడు. ఇద్దరి తత్వము శ్రీ మహావిష్ణువు తత్వమే. విష్ణువులో ఉన్న 2 దివ్య కళలు, సంహారము ఉపసంహారము, ఈ 2 ఈ ప్రజ్యుమ్నుడి దగ్గర ఉంటాయి. ఆ కళలు కలిగినటువంటి అనిరుద్ధుడితో యుద్ధం అంత తేలిక కాదు. ధనుస్సు పుచ్చుకొని మొత్తం ఈ బాణాసురుడి సైనికులందరినీ క్షణాల్లో ఉచ్చకోత కోసేశాడు. ఆయన శిరస్సును ఖండించి చంపివేశాడు. దాంతో ఆగ్రహం కలిగి ఇంతమంది వీరుల్ని చంపిన వీడి మీదకి సామాన్యుల్ని పంపించడం అనవసరం అనుకుని తానే స్వయంగా వచ్చాడు. బాణాసురుడితో కూడా ఘోర యుద్ధం చేశాడు ఆయన. అప్పుడైన క్రుద్ధ అహిపాశబద్ధనాత్, క్రుద్ధుడై అహిపాశములతో బంధించాడు. ఈ బాణాసురుడికి శివుడు నాగపాశాలు ఇచ్చాడు. అంటే ఒక మంత్రం చదివితే బాణములు పాములుగా మారిపోతాయి. ఈ పాములు కాళ్ళు, చేతులు, నడుము అన్నిటినీ చుట్టి బంధిస్తాయి. పూర్వం ఇంద్రజిత్ ఇలాగే నాగపాశాలతో, నాగాస్త్రంతో రామలక్ష్మణుల్ని బంధించాడు. అదే పాశం అహిపాశము లేక నాగపాశం అంటారు. ఆ పాశం విడిచిపెట్టాట. అది వచ్చి మొత్తం అనిరుద్ధుని బంధించేసింది. కాళ్ళు, చేతులు అన్నీ బిగుసుకుపోయాయి. సర్వాంగములు స్తంభించిపోయి అలా బోర్లా పడిపోయాట. వెంటనే తీసుకెళ్లి చెరసాల్లో బారేసి వీడిని ఇలాగే ఉంచండి, ఒక్క కాలకృత్యాలకి స్నానమునకు తప్ప ఇంక దేనికి వీడిని కదలనివ్వకుండా బంధించండి అని చెరసాల్లో పారవేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళాడో లేదో వాడి కోట మీద ఉన్న జెండాకర్ర పెళ్ళుమని విరిగి కింద పడిపోయింది. తనంతానే, తనంత తాను విరిగిందిట. ఎవడో విరగొట్టలేదు, గాలి వెయ్యలేదు, ఏమీ అవ్వలేదు. అప్పుడు వాడు ఉబ్బిపోయి, శివుడు నాకు ఇచ్చిన వరం ఫలిస్తోంది, ఎవడో శివుడంతటి వాడు నా మీద యుద్ధానికి వస్తాడు. అప్పుడు వాడు అంతం చూడవచ్చు, చేతుల యొక్క కండూతి తొలగిపోతుంది అనుకున్నట్ట. పోయే కాలం వస్తుందని కొట్టలేదు. చేతుల కండూతి తీరడం అంటే ఏమిటో వాడికి అర్థం కావడంలా. నీకు 996 చేతులు ఉండవురా, 4 మిగులుతాయిరా, కండూతి తీరుతుందిరా అంటే, తీట తీరుతుందిరా అంటే, 996 చేతులు తాత్కాలికంగా మాయమైపోతాయేమో అనుకుంటాడు వాడు. అది పెర్మనెంట్గా తెగిపోతాయని కూడా ఊహించలేదట. అందుకే మూర్ఖులు అన్నారు వాళ్ళని. ఈలోపక్కడ ద్వారకానగరంలో సర్వాంతర్యామి కృష్ణుడు, అయ్యో అనిరుద్ధుని మాయమైపోయాడా, ఏమైపోయాడో అన్నట్టు ఏం విరగనట్టుగా. అమ్మవారు రుక్మిణీదేవి దుఃఖించింది. ఇక రుక్మిణీదేవి కోడలు రతీదేవి అయితే తన కుమారుడు కనపడకపోయినందుకు పరమ దుఃఖం పొందింది. ఎవరికి వాళ్ళు, అయ్యయ్యో మహానుభావుడు అనిరుద్ధుని ఏమైపోయాడో, రాత్రికి రాత్రి మాయమైపోయాడు, ద్వారకానగరంలోకి రాత్రిపూట ఎవరు అడుగు పెట్టరు, అడుగు పెట్టినా బయటికి వెళ్ళలేరు. అటువంటిది కృష్ణుడికి తెలియకుండా ఇక్కడున్న అనిరుద్ధుడు ఎలా మాయమయ్యాడని అందరూ గొణుక్కున్నారు. కొందరు కృష్ణుడే మాయం చేశాడేమో అని అభాండాలు కూడా వేశారు. ఈ విధంగా అందరూ అనుకుంటున్నారు. రేపు తప్పనిసరిగా వినవలసిన ఘట్టం ఒకటి ఉంది. లక్ష్మీదేవికి నారాయణునికి అవినాభావ సంబంధం. ఆ బంధమే ఒక 9 శ్లోకాలు 10 శ్లోకాలు ఉంటాయి. అవి మీకు నేను చెప్పి మీ చేత కూడా అనిపిస్తాను. చాలా గొప్ప శ్లోకాలు అవి. ఎందుకంటే విష్ణు పురాణంలో చాలా చోట్ల అదే మాట వచ్చింది, ఈ ప్రపంచంలో రుక్మిణికి తెలియకుండా కృష్ణుడు ఏదైనా చేస్తాడా, కృష్ణుడు ఏ పని చేసినా అది రుక్మిణికి తెలుస్తుంది, రుక్మిణి ఏం చేసినా కృష్ణుడికి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిది ఒకటే తత్వం. ఒకే పరమాత్ముడు రెండుగా మారాడు, ఒకటి ప్రకృతి, రెండవది పురుషుడు. ఆ ప్రకృతియే ఈ జీవాత్మలకి ప్రతీక అయినటువంటి స్త్రీ రూపం. జీవులందరూ స్త్రీ రూపులే, వాళ్ళు పేరుకి పురుషులైనా నపుంసకులైనా స్త్రీలైనా జీవులందరినీ కూడా స్త్రీలనే పిలుస్తారట. లోకే స్త్రీవాచకం యావత్ లక్ష్మీ సా పరికీర్తిత అని మంత్రశాస్త్రంలో చెప్పారు. లోకంలో స్త్రీ అని పేరు కలిగిన వాళ్ళంతా జీవుల కింద పరిగణనలోకి తీసుకుని రాబడ్డారు. ప్రాణం కలిగిన ఈ జీవులందరినీ స్త్రీవాచకంతో పిలుస్తారు. లక్ష్మీ అని పిలువబడిన, పార్వతి అని పిలువబడిన, లేక ఈ భూలోకంలో ఆడవాళ్ల రూపంలో ఉన్నవాళ్ళైనా మగవాళ్ల రూపంలో ఉన్నవారైనా నపుంసకులైనా మానవ జన్మమెత్తినటువంటి ప్రతి ప్రాణి జీవుడే. ఈ జీవులు లక్ష్మీదేవికి ప్రతీకలు. అందుకే లక్ష్మి వీళ్ళని అనుగ్రహించటానికి అవతరిస్తూ ఉంటుంది. ఈ లక్ష్మిని అనుగ్రహించే పురుషుడు ఒక్క పరమాత్మ మాత్రమే. అందుకని కృష్ణుడు మాత్రమే పురుషుడు, తక్కిన వారంతా స్త్రీలు. అప్పుడప్పుడు మనం కూడా మీసం ఉందనుకోవచ్చు, ఇది పిచ్చి మాట. ఊరికే భౌతికంగా ఒక పురుషుడి రూపంలో ఉన్నాం మనం, కానీ నిజానికి మన ఆత్మలన్నీ కూడా ఈ జీవాత్మలన్నీ స్త్రీవాచకముతో, స్త్రీ అనే సంకేతముతో, ఒక సిగ్నిఫికెన్స్తో పిలువబడతాయి. వీటన్నిటికీ దిక్కు పరమాత్మ. అందుకే మనందరం నదులం, పరమాత్మ సముద్రుడు. మనందరం స్త్రీలం, ఆయన పురుషుడు. మనందరం కూడా కర్మ ఆచరణ చేసేవాళ్ళం. ఈ కర్మలకి తగిన ఫలితములు ఇచ్చే ఈశ్వరుడు పరమాత్మ. అటువంటి పరమాత్మ లక్ష్మికి తెలియకుండా, రుక్మిణికి తెలియకుండా ఏ పని చేయడు. ఆవిడ కూడా అన్నీ తెలుసుకుంటుంది. అయినా ఇప్పుడు అనిరుద్ధుడు ఏమయ్యాడో ఆమెకి తెలియటం లేదు అంటోంది అని కొందరు అన్నారు. నిజానికి రుక్మిణికి అన్నీ తెలుసు. అయినా ఏది ఎలా జరగాలో అది పరమాత్మ నిర్ణయిస్తాడు. ఈలోపు తాను తొందరపడేది చెప్పకూడదు. ఒక్కోసారి యజమాని అనౌన్స్ చేయవలసిందాన్ని మనం అనౌన్స్ చేస్తే యజమాని యొక్క ఆగ్రహానికి గురవుతాంట. పూర్వం ఒక స్కూలు ఉండేది, ఇంగ్లీష్ మీడియం స్కూలు. దాంట్లో మా అన్నయ్య ప్రిన్సిపల్గా ఉండేవాడు, ఇంకా చాలామంది పనిచేసేవారు. నేను కూడా అప్పుడు చదువుకుంటున్న రోజుల్లో అప్పుడప్పుడు పాఠం చెప్పేవాడిని. మా అన్నయ్య గారును ఆ స్కూల్కి సంబంధించినటువంటి యజమాని, ఏదో ఫౌండర్ ఏదో అంటారు కదా, ఫౌండర్ ప్రెసిడెంట్, సొంతం ఆయనదే యజమాని అనుకోండి. వీళ్ళు కలిసి అందరికీ ఓ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో జీతం పెంచేవారు. ఎంత జీతం పెంచేవారు, 5 రూపాయలు 2 ఏళ్ళయ్యాక. అలా పెంచడానికి సిద్ధమయ్యి వీళ్ళు ఓ ప్రపోజల్ చేసుకోగానే అక్కడ హిందీ పండిట్ ఉండేది, ఆవిడకి వెనక నుంచి రహస్యంగా విని, మనకి జీతాలు పెరిగిపోతున్నాయి, 5 రూపాయలు పెరిగాయి, నాకు 5 పెరిగింది అంది. ఇది విన్నాడు ఆయన. మాకు తెలియకుండా ఈ ప్రిన్సిపల్ గారు చెప్పేశారేమోనని రద్దు జీతం అన్నాడు. 5 రూపాయలు పెంచింది, 5 రూపాయలు 2 ఏళ్ల తర్వాత 5 రూపాయలు రద్దు అయ్యింది. ఎప్పుడు యజమాని అనౌన్స్ చేయకుండా ఈ జీతాలు పెరిగాయి లేకపోతే ఇంకోటి లీక్ చేయకూడదు. ఈ రహస్యాలని బయట పెడితే అది దోషం, అది దైవం దగ్గర కూడా అంతేట. అందుకే కృష్ణుడి నోటి నుంచి ఒక ఆదేశం స్పష్టముగా రానంత వరకు రుక్మిణి ఏది బయటికి చెప్పచ్చు అండి. ఆయన అవతారం ఎత్తాలంటే లక్ష్మీదేవి తొందరపడి అది బయట పెట్టదు. ఇంట్లో ఇల్లాలు కూడా అలా ఉండాలి. భర్త ఏదన్నా అనుకుంటే చాలు, ఆయనకి తెలియకుండానే ఎప్పుడే 10 మందికి చెప్పేస్తారు కొందరు, అప్పుడు కొంపలు మలిగిపోతాయి. అమ్మాయికి పెళ్లి చెయ్యాలనుకునే లోపు మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూసేశాడండో అని ఇప్పుడు చెబితే ఏమవుతుంది, కుదిరిపోయినందుకు వచ్చే పెళ్లి సంబంధాలు కూడా ఆగిపోతాయి. భార్యాభర్తలు ఎలా ఐకమత్యంతో ఉండాలి, జీవుడు పరమాత్మతో ఎలా అనుసంధానమై ఉండాలి అనేది లక్ష్మీనారాయణులు చెప్పారన్నమాట. అందుకనే రుక్మిణికి తెలుసున్నా చెప్పదు. ఈలోపు ఏం జరిగింది, నారాయణ నామస్మరణం చేసుకుంటూ నారద మహర్షి అక్కడికి వేయించేశాడు. సమయం వచ్చినప్పుడే ఆయన వస్తాడు. అసలు గురువులు ఎప్పుడు కూడా ఎప్పుడు అవసరం అప్పుడే వస్తారు. ఒత్తప్పుడు కూర్చుంటాడు ఖాళీగా, ఉత్తరోజులో వచ్చి గుంటూరులో నేను కూర్చుంటాను, నేను వచ్చి మీ అందరినీ బోధిస్తాను అండి. ఆయన సమయం వస్తే ఉపన్యాసం చెబుతాడు, వెళ్ళిపోతాడు అంతే. అలాగే నారదుడు రాగానే అందరూ ఆయనకు నమస్కరించారు. కృష్ణుడు ఏమి ఎరగనట్టు, నారద మహర్షి మా ప్రద్యుమ్నుడి కుమారుడు,
నా మనుమడు అనిరుద్ధుడు యువకుడు హఠాత్తుగా మాయమైపోయాడు. దాదాపు 6 నెలలకు అవస్తున్నది. ఇంతవరకు అతడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియటం లేదు, జాడ తెలియడం లేదు. నువ్వు సర్వాంతర్యామివి, నువ్వు తిరగని చోటు అంటూ ఉండదు, నువ్వు అన్ని పార్టీల్లోనూ నువ్వే ఉంటావు. కాబట్టి దయతో మా వాడు ఎక్కడున్నాడో చెప్పమంటే అందుకే వచ్చాను స్వామి నేను. బాణాసురుడు తన కుమార్తె ఉషని నీ మనుమడు వరించాడని తెలుసుకుని ఆగ్రహోదగ్రుడై నాగపాశాలతో బంధించి ప్రస్తుతం చెరసాల్లో పెట్టాడు. అతడికి సాయంగా మహానుభావుడు శంకరుడు తన పరివారంతో కాపలాకి వస్తున్నాడు. ఇంతే, ఇంతకుమించి నాకేం తెలియదు అని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకేముంది, యాదవులంతా ఆగ్రహించారు. ఈ క్షణమే బాణాసురుడికి బుద్ధి చెబుదాం అనుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముని నేతృత్వంలో కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, ప్రజ్యుమ్నుడు, సాంబుడు, గదుడు, చారణుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు మొదలైనటువంటి వీరాధివీరులంతా మహాసైన్యంతో ద్వారకా నగరం నుంచి బయలుదేరి సోణపురం చేరారు. అప్పుడు సరిగ్గా గుమ్మం దగ్గర కాపలాగా ఉన్నాడు పరమేశ్వరుడు. ఆయన శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఈ దుర్మార్గుడికి నేను కాపలా కాస్తానని వరం ఇచ్చాను, నేనున్నంత వరకు నువ్వు లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఆ మూర్ఖుడికి వరం ఇచ్చాను కనుక వాడి తరఫున యుద్ధం చేయాలి, ఓ 10 నిమిషాలు ఊరికే యుద్ధం చేసినట్టు నటిద్దాం, ఆ తర్వాత మా మీద నువ్వు దృంభణాస్త్రం అని ఒక అస్త్రం వెయ్యి, అంటే సమ్మోహనాస్త్రం, ఆ అస్త్రం వేయగానే మేము సోలిపోయి మాయమైపోతాం, ఓడిపోయి వెళ్ళిపోతే నష్టం లేదు, కావాలని కాపలా కాయకపోతే తప్పు, కానీ భక్తులకు వరం ఇచ్చాం కనుక మేము స్పృహ తప్పిపోనంత వరకు యుద్ధం చేయాలి అనగానే శభాష అన్నాడు స్వామివారు. కాసేపు శంకరుడు, శివుడు, ఈ కృష్ణుడు యుద్ధం చేసినట్టు నటించారు. శివకృష్ణుడు యుద్ధం అంట. బలరాముడు నందీశ్వరుడితో యుద్ధం చేశాడు. గణపతి ప్రజ్యుమ్నుడితో యుద్ధం చేశాడు. కుమారస్వామి కృష్ణుడి కొడుకు సాంబుడితో యుద్ధం చేశాడు. ఉట్టుట్నే సరదాగా ఐపీఎల్లో చూడండి, వీడు వాడు ఒకటే ఇండియన్సే, ఊరికే అలా కొట్టుకున్నట్టు నటిస్తారు. ఇంకా ఇక్కడైనా కాసు కొట్టుకుంటారు, అక్కడ అలా లేదు. కాసేపు మహాయుద్ధం చేయగానే శ్రీకృష్ణుడు దృంభణాస్త్రం వేశాడు. దాంతో శివపరివారం సోలి స్పృహ తప్పిపోయి యుద్ధరంగం నుంచి అదృశ్యులైపోయారట. మొదటిసారిగా బాణాసురుడికి భయం కలిగింది. ఈశ్వరుడంతటి వాడు పరివారముతో అదృశ్యమైపోవడమా, కాబట్టి వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదనుకున్నాడు. దాంతో మహాయుద్ధానికి వచ్చాడు. ఘోర యుద్ధం జరిగింది అంటే అది మామూలు యుద్ధం కాదట. ప్రపంచంలో అలాంటి యుద్ధాలు చాలా అరుదుగా ఉంటాయి. 1000 చేతులతో 1000 పిశాచపు గాడిదలు పూంచిన రథమెక్కి యుద్ధానికి వచ్చాడు బాణాసురుడు. బాణాసురుడి రథానికి 1000 గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు మామూలు గాడిదలు కాదు, పిశాచాలు. పిశాచములే గాడిదల రూపంతో ఈ గాడిదను ఎక్కించుకుని యుద్ధరంగంలోకి తీసుకొచ్చాయి. అద్భుతమైన మహాయుద్ధం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆయనకి ఘోర యుద్ధం జరుగుతుంటే ముందు బలరాముడు మంత్రి కుంభాండుణ్ణి నెత్తి మీద రోకలతో దెబ్బకొట్టి వాడి తల పట్మను పగలగొట్టి చంపేశాడు. మంత్రి తెచ్చాడు. అలాగే బాణాసురుడి పరివారం అంతా నశించిపోయారు. దిక్కు లేకుండా బాణాసురుడు అక్కడే మిగిలేట. వాడి రథాన్ని నుగ్గు నుగ్గు చేశాడు కృష్ణుడు. పిశాచపు గాడిదలను చంపాడు. సారథిని చంపేశాడు. వాడి తల నరకడానికి చక్రం తీసేలోపు ఈ బాణాసురుడి తల్లి పేరు కోటర. బలిచక్రవర్తికి చాలామంది భార్యలు ఉన్నారు. అందులో ఒక భార్య ఏమో వింధ్యావళి. ఆవిడ సంతానమంతా పవిత్రులు. వింధ్యావళి పరమభక్తురాలు కదా, వామనుడికి కాళ్ళు కడిగింది. అందుకే ఆవిడ కొడుకులంతా విష్ణు భక్తులు పుట్టారు. రెండవ భార్య కోటర. ఈ కోటర కొడుకు బాణాసురుడు. అందుకని వీడు కొంచెం క్రూరుడయ్యాడు. తల్లి లక్షణాలు వచ్చాయి కనుక. ఎప్పుడైనా పిల్లలు పాడైపోవడానికి బాగుపడడానికి తల్లే మూల కారణం అండి. తల్లి దౌర్భాగ్యాలు రెచ్చగొడుతూ ఉంటుంది కొడుకుల్ని, తద్వారా కొడుకులు భవిష్యత్తు పాడు చేస్తూ ఉంటుంది. అలా కాకుండా చిన్నప్పటి నుంచి మరి సరైన మార్గంలో నడపాలి. ఒరే నువ్వు ఇలా నడుచుకో, దీనివల్ల నీవు బాగుపడతావు అని చెప్పాలి, చెప్పకపోతే ప్రమాదం అన్నారు. అందువల్ల ఎప్పుడూ కూడా ఎక్కువ బాధ్యత తల్లిది, తర్వాత మిగతా బాధ్యత తండ్రిది, తక్కిన బాధ్యత గురువులది, సమాజానిది. ఎన్ని చెప్పినా మూర్ఖులు వాళ్ళ గతి మార్చుకోనుకోండి. తల్లి ఎంతో ఉత్తమురాలు, తండ్రి ఉత్తముడు, గురువులు ఉత్తములు, స్నేహితులు ఉత్తములైనా పాడైపోయే నీచులు ఉంటూనే ఉంటారు. అది వాళ్ళ కర్మ. ఏదైనా తల్లి చిన్నప్పటి నుంచి విష్ణుద్వేషం నేర్పడం వల్లే బాణాసురుడికి హరిద్వేషం, హరభక్తి వచ్చాయి. ఆవిడ కంగారు వచ్చిందిట. శ్రీకృష్ణుడు కనుక చక్రం విడిచిపెట్టాడంటే నా కొడుకు తల దిగిపోతుందని, కొడుకును రక్షించుకోవడానికి ఏం చెయ్యాలి అని
ఓ దిక్కుమాల ఉపాయం పనింది. వెంటనే శ్రీకృష్ణుడికి ఎదురుగుండా వచ్చి దిగంబరంగా నిలబడింది. వెంటనే కృష్ణుడు తల తిప్పుకున్నాడు. తిప్పుకోగానే బతుకు జీవుడు అని వీడు లోపలికి పారిపోయాట. కొడుకును రక్షించుకోవడానికి తల్లులు అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేయవలసి వస్తుంది అంటాడు. మాతృప్రేమ కదా. బాణాసురుడు లోపలికి వెళ్ళి ఈసారి రెండవసారి మంచి బలమైన గుర్రములు పూంచిన రథం సిద్ధం చేసుకుని ఇంకో సారథిని వెంట పెట్టుకుని రకరకాల ఆయుధాలు వెంట పెట్టుకుని వచ్చాడు. చెప్పాను కదా, ఒకసారి ఇంత చావు దెబ్బ తిన్నా ఈ రెండవసారి యుద్ధములు అయినా జయిస్తాననుకుంటాడట కొంతమంది. అంతే, వీళ్ళు ఉన్నంతవరకు మహానుభావులకు ఎప్పుడు మోదం తప్ప ఇంకొక రకమైన దుర్మోదం ఉండదట, దుఃఖం ఉండదట. అసలు అటువంటి దిక్కుమాలు కొడుకున్నంతవరకే భారతదేశానికి సుఖం పొమ్మన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ మళ్ళీ యుద్ధానికి వచ్చాడు వీడు. ఈసారి శ్రీకృష్ణ పరమాత్మ చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం ముందు గుర్రాన్ని చంపేసింది, సారథిని చంపేసింది. ఈ బాణాసురుడికి 1000 చేతులు కదా, ఆ చేతుల్లో ఉన్న ధనుస్సును నరికి ఒక్కొక్క చెయ్యి పర్ర నరకడం మొదలెట్టింది. పొట్లకాయలు నరుగుతారు చూసారు, అలాగా పొట్లకాయలు చాలా తేలిగ్గా లేతగా ఉన్న పొట్లకాయలు ఎలా తెగిపోతాయో అలా తెగిపోతున్నాయి. చేతులు అంటే పొట్లకాయల్లా కింద పడిపోతున్నాయి. అవి పొట్లకాయలు నరుకుని ఇటు తెచ్చుకుని వండుకునేరు, పెరుగు పచ్చడి చేసుకునేరు. దిక్కుమాలిన చేతులు అవి, ఆ దిక్కుమాలిన చేతులకి ఏం వాసన ఉందో తెలియదు. రక్తంతో పర్రని మొదలంటా దిగిపోతున్నట్టు బుధాలు మళ్ళీ ఇక్కడెక్కడ కాదు, అసలు పూర్వం అక్కడ చెయ్యి లేనట్టుగా మచ్చ మాత్రమే మిగిలిపోతూ కోసి పారేసింది అది. 996 చేతులు తెగిపోయాయి. ఇక తక్కిన 4 తెగేవే, తలా తెగేదే. కాలకంఠుడు బాణుపై కరుణ కల్లడు. కాలకంఠునికి నీలకంఠునికి ఈ బాణాసురుడు అంటే ఇంకా జాలి పోలేదు. ఎందుకంటే వాడు భక్తుడు, సేవకుడు, ఎన్ని మూర్ఖపు వేషాలు వేసినా తననే యుద్ధానికి పిలిచినా వాత్సల్యం పోక టక్కరు యుద్ధరంగంలో ప్రత్యక్షమై నారాయణ వాసుదేవ శాంతి శాంతి, వీడు నా శిష్యుడు, 996 చేతులు నరికావు అది నాకు ఇష్టమే, ఆ 4 చేతులు తల మాత్రం నరకద్దు. పాపం ఎంత సేవ చేశాడో, ఎంతో ఉపాసన చేశాడు ఈ మూర్ఖుడు నాతో యుద్ధానికి రావడం వల్ల నాకు ఆగ్రహం కలిగి నా వంటి వాడితో యుద్ధం వస్తుందని శపించాను, ఆ శాప ప్రభావమే ఇంత గందరగోళానికి దారితీసింది అని పలికి, ఏ బాణాసుర వెళ్ళి కాళ్ళ మీద పడు స్వామి కాళ్ళ మీద అన్నట్ట. వెంటనే బాణాసుడు అప్పటికే 996 చేతులు తెగాయి కదా, అందుకని వెంటనే తక్కిన 4 చేతులతోటి ఆయన కాళ్ళు పట్టుకుని, కృష్ణ వాసుదేవ పరంధామ, కృష్ణ కృష్ణ మహాభాగ నారాయణ మహేశ్వర, త్వం నమామి మహాదేవం అవ్యయం పురుషోత్తమం. కృష్ణ కృష్ణ మహాత్మ దామోదర నారాయణ, నీవు అవ్యయుడివి, నాశనం లేనివాడివి, పురుషోత్తముడివి, వాసుదేవుడివి, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. జీవులందరికీ మార్పులుంటాయి, క్షణక్షణానికి వాళ్ళ రూపాలలో, వయస్సులో, శక్తిలో, మహిమలో మార్పులు వస్తాయి. ఏ మార్పు లేకుండా సర్వకాల సర్వావస్థలలో ఒకే విధమైన శక్తితో, ఒకే విధమైన రూపంతో, ఒకే విధమైన మహిమతో ఉండే ఏకైక పరబ్రహ్మస్వరూపుడు నువ్వు. అటువంటి అవ్యయునకు నీకు నమస్కరిస్తున్నాను. క్షమించు, అజ్ఞానంతో మూర్ఖుడినై శివకేశవులకి భేదం పాటించాను. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అనే తత్వం గ్రహించలేకపోయాను. శివుణ్ణి పూజించి నిన్ను ద్వేషించాను. పోనీ ఆ శివుణ్ణైనా భక్తితో పట్టుకున్నానా, ఆయనతో యుద్ధానికి సంసిద్ధుడినయ్యాను. తత్ప్రభావం నా శరీరానికి గుణపాఠం నేర్పింది. ఈ 4 చేతులు తల ఉంచినా తృంచినా భారం నీదే అని కాళ్ళు పట్టుకో అని స్వామివారు నవ్వి, ఆ తెగిపోయిన చేతులున్న ప్రాంతంలో ప్రేమతో ఇలా నిమిరి అట్ట నిమిరితే అక్కడ అసలు చేతులు తెగిన మచ్చలు కూడా లేవిటండి. ఎప్పుడైనా చేతులు తెగితే అక్కడి నుంచి రక్తం కారుతుంది, మచ్చలు ఉండాలి కదా. కానీ స్వామి అనుగ్రహంతో ఎప్పుడు వీడు కేవలం 4 చేతులే ఉన్నాయేమో, అంత పూర్వం ఏమీ లేవేమో అన్నట్టుగా మచ్చలు కూడా లేకుండా అయిపోయాట. ఆపరేషన్ చేస్తూ కూడా మచ్చ ఉండిపోతుంది. కానీ అసలు వైద్యుడు ఆయన, అందుకని వేద్యో వైద్య సదాయోగి అన్నారు ఆయన్ని. అన్నీ ఎరిగినవాడు ఆయనే, వేద్య ఎరిగినవాడు సర్వజ్ఞాని, వైద్య మనకు వైద్యం చేసేవాడు ఆయనే, సమస్తం ఆయనే. అందువల్ల అసలైన వైద్యుడైన పరమాత్ముని యొక్క కరస్పరిశతో హస్తస్పరిశతో మచ్చ కూడా లేకుండా ఆరోగ్యంగా తయారైపోయాడు. ఈ విధంగా కరచతుష్ట శేషముగా వాడిని అట్టే పెట్టాడు. బాణాసురుడు పరమ సంతోషించేలోపు శివుడితోటి బాణునితోటి కూడా సాయివారు ఏమన్నాడు తెలుసా, ఈ బాణాసురుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నేను చంపేవాణ్ణి కాదు, ఎందుకని బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చాను, ప్రహ్లాదుడికి అంతఃపురం వరం ఇచ్చాను, ప్రహ్లాద నీ వంశం వారిని నేను చంపను, నా చేత్తో చంపనన్నాను, అందుకే ప్రహ్లాదుణ్ణి, ఆయన కొడుకు విరోచనుణ్ణి, విరోచనుడి కొడుకు బలిని, బలి కొడుకు వీణ్ణి, ఎవరిని నేను చంపను, విరోచనుడు తనంత తాను ప్రాణం విడిచిపెట్టాడు తప్ప నా చేతిలో అతడు సంహరింపబడాడు. ఒకవేళ ఈ వంశంలో ఎవరైనా క్రూరులైతే వాళ్ళని చంపే బాధ్యత శివుడికి ఇస్తాట ఆయన, ఎందుకనంటే అది విష్ణు వరం, నీ వంశం వారిని ప్రహ్లాద వంశం వారిని నేను చంపను అన్నాడు ఆయన. ఇప్పుడు వచ్చిన తప్పులు ఏంటంటే ప్రహ్లాదుడి వంశం వాడవడం వల్ల బలిచక్రవర్తిని కానీ బలిచక్రవర్తి కొడుకు బాణుణ్ణి కానీ విష్ణువు చంపడు, ఈ బాణాసురుడు శివభక్తుడు కాబట్టి శివుడు చంపడు, శివకేశవులు ఇద్దరు అనుగ్రహం పొందాడు కాబట్టి ఇటు నీ చేతిలో ఇటు నా చేతిలో ఇతనికి మరణం లేదు. కలియుగాంతం వరకు ఇతడు పాతాళ లోకంలో బలిని ప్రహ్లాదుణ్ణి తలుచుకుంటూ మన ఇద్దరినీ సేవ చేసుకుంటూ సుఖంగా ఉంటాడు. అతడు పిలిచినప్పుడు అతనికి దర్శనమిచ్చి ఈశ్వర నీవు అనుగ్రహించు నేను అనుగ్రహిస్తాను అనగానే బాణాసుడు పొంగిపోయాడు, ఇక ఈ స్వర్ణపురం నాకొద్దు, ఇది కూడా అల్లుడి గారికి రాసేశాను, కొంచెం మంచి మామూలు ఉంటారు అల్లుడు కోసం అన్నీ త్యాగం చేసేస్తూ ఉంటారు, వాళ్ళేమో బయట తిరుగుతూ ఉంటారు, అల్లుళ్ళకేమో అన్నీ ధారపోస్తూ ఉంటారు, అందుకని అల్లుడి గారికి స్వర్ణ సామ్రాజ్యం రాసిచ్చేసేట, నేను శివుడితో పాటు పాతాళంలో ఉంటాను, శివుడు తన లింగం నాకు ప్రసాదిస్తే దాన్ని పాతాళంలో ప్రతిష్ఠించుకుని పూజించుకుంటాను అని పలికి ఎక్కడో చెరసాలలో నాగపాశముల చేత బంధింపబడి నానాయాతన పడిపోతున్న అనిరుద్ధుణ్ణి ఆ పాశాల నుంచి పాముల యొక్క తాళ్ల నుంచి విముక్తుణ్ణి చేసి ఉషాసమేతంగా పట్టుకొచ్చాట. సాధారణంగా పెళ్ళయ్యాక కోడలు ఇంటికి వస్తారు, కలిసి వచ్చేవేళ కడుపుతో ఉన్న కోడలే వచ్చింది మా అదృష్టం అనుకుని ఆ కోడల్ని రతీదేవి మన్మథుడు వెంట పెట్టుకున్నారు. ఆ తర్వాత వారికి అన్ని కానుకలు ఇచ్చి బాణాసుడు ఇంకక్కడ లేడుండో వెంటనే పాతాళానికి వెళ్ళిపోయాడు. శివుడు అతనికి ఒక దివ్యలింగం ఇచ్చాట, తన శరీరం నుంచి సృష్టించి ఆ లింగాన్ని పాతాళంలో ప్రతిష్ఠించుకుని ఇప్పటికి కూడా పూజ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి పైత్యం పోయింది, శివకేశవ భేదం విడిచిపెట్టాడు. కొందరు శివుణ్ణి పూజించి విష్ణువుని ద్వేషిస్తారు, కొందరు విష్ణువుని పూజించి శివుని తిట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు మూర్ఖులేట. తావు భౌ నరకం యాత యావచ్చంద్ర దివాకరౌ, శివుణ్ణి పూజించి విష్ణువుని ద్వేషించిన, విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించిన ఆ ఇద్దరూ కూడా నరకానికి పోతారు. ఎంతకాలం? యావచ్చంద్ర దివాకరౌ, సూర్యచంద్రులు ఆకాశములో ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. ఇక తర్వాత నరకం ఏముంటుంది? ప్రపంచ ప్రళయమే. ప్రళయకాలం వరకు నరకంలో ఉంటారని అర్థం అన్నమాట. అది మహాపాపం. అయినా మూర్ఖులు కొంతమంది ఇప్పటికీ అలా తిట్టుకుంటూనే ఉంటారు, ఇంకా ఆ మూర్ఖుల్ని ఎవడు బాగు చేయలేడు. చెప్పాక వాడు పేరే మూర్ఖుడు కదా, మూర్ఖుడితో ఏం వాదిస్తామండి? వాడు మూర్ఖుడు, మలిన పదార్థం వంటి వాడు, అశుద్ధ పదార్థం వంటి వాడు. అటువంటి వాడి మీద రాయి వేయటం ప్రమాదం కనుక వాడికి చెప్పడం దండగ బొమ్మన్నారన్నమాట. ఆ రోజు నుంచి బాణాసురుడు పూజించుకునేవాడు. అనిరుద్ధుణ్ణి వెంట పెట్టుకుని ద్వారకా నగరానికి తిరిగి వీరంతా వచ్చారు. ఇది శ్రీకృష్ణ విజయము బాణాసుర భంజనము అని పిలువబడే అపూర్వ కథ. ఈ కథను విన్నటువంటి వాడికి శత్రుపీడ తక్షణం తొలగిపోతుందన్నారు, అందుకని వినాలట. మైత్రేయుడు శ్రీకృష్ణుడి కథ విని పులకించి కృష్ణుడికి చాలామంది మిత్రులు ఉన్నారని విన్నాం, అందులో కృష్ణుడి అనుగ్రహం పొందిన ఒకనొక దివ్యమిత్రుడి కథ చెప్పు. శ్రీకృష్ణ పరమాత్మునికి ఆత్మీయులంటే చాలా ఇష్టం. నా ఆశ్రితులు నా ప్రాణంతో సమానం అంటాడు పరమాత్మ. అటువంటి వాళ్ళు ఎవరున్నారని అడిగితే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. అత్యంత ప్రాచీన కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ కేవలం 64 రోజులు సాందీపని అని పేరు కలిగిన ఒక గురువుగారి దగ్గర చదువుకున్నాడు కాశీలో. అప్పుడు కృష్ణుడితోటి కుచేలుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మడు చదువుకున్నాడు, కృష్ణునికి మిత్రుడయ్యాడు. కృష్ణస్య ఆసీత్ సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మా జితేంద్రియః. కృష్ణుని ఆ మిత్రుడు కుచేలుడు అని పిలువబడేవాడు. అతనికి కృష్ణుడికి ఎక్కువ స్నేహం అంటే చెప్పలేం. ఒక 64 రోజులు మాత్రమే క్లాస్మేట్స్, ఎందుకంటే కృష్ణుడు విద్యాభ్యాసం చేసింది కేవలం 64 రోజులు మాత్రమే. ఆ తర్వాత ఆయన ఎలాగో గురువుగారికి దక్షిణిచ్చి వెళ్ళిపోయాడు. ఈ కుచేలుడు గురువుగారి దగ్గర దాదాపు 20 ఏళ్ళు చదువుకున్నాడు. 20 ఏళ్ళు చదువుకుంటే కానీ వాళ్ళకి అన్ని విద్యలు రాలేదు, కానీ కేవలం పరమాత్ముడు కాబట్టి కృష్ణునికి బలరాముడికి 64 రోజుల్లో 64 విద్యలు వచ్చాయట. ఈ 64 రోజుల్లోనే కృష్ణుడికి అత్యంత ఆత్మీయుడైపోయాడు కుచేలుడు. అతడు బ్రహ్మజ్ఞాని, విరక్తుడు, ఇంద్రియాల మీద ఏ విధమైన వ్యామోహం లేనివాడు. చిన్నప్పటి నుంచి జ్ఞానియే. ఎంత జ్ఞాని అయినా జీవితంలో ఒక చిన్న పొరపాటు చేస్తే చేయొచ్చు, కానీ ఎక్కువ భాగం అతడు సాధనతో గడిపాడు. కష్టపడి గురువు దగ్గర సకల విద్యలు నేర్చుకున్నా ఇతని దురదృష్టం వల్ల ఏ రాజుగారి కొలువు దగ్గర కుదరలేకపోయాడు. చదువుకున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోతారా? మంచి పండితులు ఉంటారండి, కానీ వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పటికీ చాలామంది తెలియదు. గొప్ప గొప్ప పండితులు, హేమహేమీలు ఇప్పుడున్నారు, వాళ్ళందరూ ప్రసిద్ధికెక్కారా? కొద్దిమందికే భగవంతుడు అవకాశం ఇస్తాడు, మహాఖ్యాతి ఇస్తాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి బ్రహ్మరథం పడతారు ప్రజలు. పూర్వకాలంలో కూడా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇటువంటి కొద్దిమంది మాత్రమే రాముడి కాలంలో ప్రసిద్ధికెక్కారు. ఏ ఆ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? దండకారణ్యంలో ఎంతమందిని రాముడు అనుగ్రహించాడు? వాళ్ళందరికీ కీర్తి ఎక్కడొచ్చిందండి? రాముడి కాలంలో ఎంతమంది ఋషులు మహాతపస్సు చేసిన వాళ్ళు లేరు. ఆ రోజుల్లో ఏదో కొద్దిమంది, భరద్వాజుడు, వాల్మీకి, వశిష్ఠుడు, అలాగే విశ్వామిత్రుడు, జాబాలి ఇటువంటి వాళ్ళు కొద్దిమంది ప్రసిద్ధికెక్కారు. కృష్ణుడి కాలంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ పేరు రాదు. అగస్త్యుడికి పేరు వచ్చింది, ఆయన సోదరుడు ఉన్నాడు, ఇప్పటికీ అగస్త్య భ్రాత అంటారు. ఆయన పేరు సరిగ్గా చాలామంది తెలియదు, ఆయన పేరు సుదర్శనుడు. కలియుగంలో కూడా అంతేట. ఈ కీర్తికి కొన్ని కారణాలుంటాయి. పూర్వజన్మలో భగవంతునికి మరీ సేవ చేసేస్తే, ఈ గుడి బడి కార్యక్రమాల్లో గుళ్ళు తుడిస్తేనే ఈ జన్మలో వాళ్ళకి ఖ్యాతి ఎక్కువ వస్తుందట. పూర్వజన్మలో గుడి తుడిచినటువంటి వాళ్ళు, రథయాత్రలో చీపురు కట్టపుచ్చుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి కీర్తి వస్తుంది. ఏమీ లేకుండా పిసినుగొట్టుతనంతో తన డబ్బు తాను సంపాదించుకుని ఎవరికి రూపాయి ఇవ్వక, పిల్లలకి పెట్టక, తాను తినక పిసినుగొట్టుతో చచ్చిపోయేవాడు వచ్చే జన్మలో తొండ, ఓసరు వెళ్ళి, పాము ఈ జన్మలు ఎత్తుతాడు. లేదా వీధిలో కుక్కవు తట్టుండే, చచ్చిపోయాక ఇంటి ముందు కుక్కలు ఉంటాయి కొన్నిసే, ఆ కుక్కలు ఏంటనుకుంటున్నారు? డబ్బు సంపాదించే డబ్బు ఎవరికి ఇవ్వకుండా పిసిరుగొట్టుతనంతో దాచుకొని ఆ డబ్బు మీద భ్రాంతితో చచ్చిపోతే ఆ ఇంటికి వీళ్ళు వచ్చే జన్మలో కాపలా కుక్కై అలా దీనంగా చూస్తూ ఉంటారు. ఈ ఇల్లు నాది, నేను కష్టపడి కట్టించాను, కాంట్రాక్ట్ ఇచ్చి కట్టించాను, లెట్రిన్లు కట్టించుకున్నాను, ఏసీ మిషన్లు పెట్టించుకున్నాను, ఏం లాభం? ఈ ఇంట్లోకి నన్ను రానివ్వట్లేదని ఏడుస్తాట. ఈ ఇల్లు కట్టించుకున్నవాడు బతుకు వీధి అరుగు. ఆ వీధిలో కూర్చుని ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎంగిలి మెతుకులేస్తారని చూస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి అర్థం కాక వెయ్యరు. చచ్చిచ్చేడు అప్పుడప్పుడు 2 మెతుకులేస్తే అని నాక్కుని బాలే ఉంది, ఉప్పగా ఉంది అనుకుంటారు. ఆ ఇంట్లో వాళ్ళు చీమిడి చేతి వేసిన మెతుకులు ఇంతే బతుకు. నేను చెప్పింది వేళకోళం అనుకోకండి, అనుభవించినప్పుడు తెలుస్తుంది. గురువుగారు ఏదన్నా చెబితే శాస్త్ర ప్రమాణం లేనిది చెప్పరు. ఎంతమందిని చూసుంటాం మేము? ఆ కుక్కల్ని ఇంట్లో వాళ్ళు కొడుతూ ఉంటే ఒక కుక్కకు మూతి పగిలింది ఒకసారి. అప్పుడు నాకు అర్థమైంది, నేను చాలా దివ్య దృష్టితో చూసి ఇంట్లో వాళ్ళకి చెప్పాను, ఒరే మీ తాతగారా కుర్రాడు కొట్టాళ్ళే, మీ తాతగారా ఈ ఇల్లు కష్టపడి కట్టించుకున్నాడరా, మీ ఎవరికి ఇవ్వకుండా పిసిరుగొట్టుతనంతో డబ్బులు దాచి 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 పిచ్చాడై చచ్చాడు. చివరి రోజుల్లో చచ్చేటప్పుడు రామకృష్ణ అనలేదు, డబ్బు 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 అని చచ్చిపోయాడు. అందుకే డబ్బును కుక్కై పుట్టాడు. మీకు తెలియక సొంత తాతను కొడుతున్నారనగా అప్పుడు వాడు జాలేసింది. గురువుగారు చెప్పారు తాత అని లోపల తీసుకెళ్ళాడు, కానీ కొట్టిన దెబ్బకి 3 రోజుల్లో కుక్క చచ్చిపోయింది. అప్పుడు వాడు చాలా ఏడ్చారు. చాలామంది తెలియక ఇలాగే జరుగుతుంటుంది. ఇంట్లో కోడి పుంజుల రూపంలో పడతారు కొందరు, వీడు వాడిని కర్ర అని కోసిపారేసి అది ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. అది తాతో బామ్మో మీ నాన్నో ఎవరైనా అయి ఉండొచ్చు, ఆ ఏకలు పీకేసి కాల్చుకుని తినేస్తారనమాట. తెలిస్తే తినలేరు కదా. అందుకే భగవంతుడు మరుపు పెడతాడు. సాధన లేక, వైరాగ్యం లేక ఎవరికీ దానం చేయకపోతే చివరికి కన్న బిడ్డల చేతిలో చస్తారు వాళ్ళు. అలాగా ఒక్కొక్కప్పుడు చేపలు బర్ర బర్ర నరగదీస్తారు. ఈ చేప ఇంట్లో మీ బామ్మయ్య ఉండొచ్చు, మీ తాతయ్య ఉండొచ్చు, వీళ్ళు అసాధకులై చచ్చిపోయారన్నమాట. పాపం కేవలం డబ్బు వ్యామోహంతో చచ్చిపోయారు. ఇన్ని రోజులు పురాణం జరిగితే ఒక్కరోజు కూడా వచ్చి వెనక ఎవరికి 1 రూపాయి దానం చేయక ఈ పీనాస్థానంతో ఇంట్లో బతికి చచ్చిపోయి ఇలా చేపగా ఇంట్లో ఉన్న పాపచేత బండరాయి మీద గర్ర గర్ర అని రాయించుకొని వాళ్ళే అందులో వెల్లుల్లిపాయ మసాలా వేసి వండుకు తినేస్తూ ఉంటే పోన్లే మా మనవరాల చేతిలో చచ్చిపోయా, మా మనవడికి ఆహారం అయ్యా అంటూ చచ్చే ముందు కాస్త బాధ అనుభవించినా కనీసం వాడు నోట్లోకైనా పెడతాడు. మనకి తెలియక తినేస్తూ ఉంటారు మనవాడు. పాప కాబట్టి ఇంద్రియ జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఎంతో కష్టపడి భగవత్ సేవ చేస్తే తప్ప కీర్తి ధనం రావు. కీర్తికి ధనానికి భగవత్ సేవ చాలా అవసరం. అందుకని ఈ యుగంలో నేను గుడిబడి అనే కార్యక్రమం ప్రత్యేకంగా శిష్యుల చేత చేయిస్తున్నాను. ఆ మధ్యన మన వాళ్ళు కొంతమంది శిష్యులు గుడిబడి చేశారు, ఈ గుంటూరులో కూడా చేశారట. ఇందులో చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేస్తారు. అదిగో ఒక ఆవిడ ఎత్తారు, ఇద్దరు అబ్బో ఐదుగురు ఎత్తారు. ఈ ఐదుగురు కిందటి వారం గుడిబడిలో పాల్గొన్నారు. అలాగే ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో అన్ని చోట్ల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో బెంగళూరులో చేశారు, చెన్నైలో చేశారు, విశాఖపట్నంలో చేశారు, ఉప్పల్లో చేశారు, రామంతపూర్లో చేశారు, ఇంకా చాలా చోట్ల. ఆ మధ్యన మొన్న సిద్దిపేటలో కూడా చేశారని విన్నాం, చాలా సంతోషంగా ఉంది. ఇది చేసిన వాళ్ళకి దుర్మరణం రాదు, దౌర్భాగ్యపు జీవితం రాదు, అయితే ముక్తి. లేదా ఉత్తమ జన్మ వస్తుంది, ఆ ఉత్తమ జన్మలో ఒక మహారాజ యోగంతో పడతారు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు, జ్ఞానులు అవుతారు, సంపదలు పొందుతారు. ఏది ఏమైనా వాళ్ళ జాతకమే మారిపోతుంది. ఇప్పటికి కూడా పూరిలో జగన్నాథరథ యాత్రలో ఆ రాజవంశం వాళ్ళే చీపురు కట్టు బుచ్చుకు తుడుస్తారు. వాళ్ళకింకా జ్ఞానం తెలుసు కాబట్టి అది తెలియక మనం ఇంట్లో కూర్చొని ఏదో భోజనం చేసి వెళ్ళిపోతున్నాం. అప్పుడప్పుడు గుళ్ళు బాగు చేయండి. కొన్ని చోట్ల ఏంటంటే పెద్ద పెద్ద పీఠాలు ఉంటాయి, ఆ రేకుల మీద వాటి మీద ఆకులు పడిపోయి ఉంటాయి, స్లాబులు పాడైపోయి ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, వాటిని క్లీన్ చేసేద్దాం. అది ఎంత లాభమో, అదే మనకి చివరికి మిగిలేటటువంటి ధనం. అదే ఈ కుచేలుడి కథ చెబుతోంది. కుచేలుడు చదువుకున్నాడు, కానీ పూర్వజన్మలో యోగం లేదు. కృష్ణుడితో కలిసి ఉన్న అప్పటి వరకు ఆయన జీవితంలో 60 ఏళ్ళు వచ్చే వరకు దారిద్ర్యమే అనుభవించాడు. కారణం పూర్వజన్మ యోగం లేకపోవటం. కాబట్టి అందరికీ ఒకే కీర్తి రాదు. అయితే ఈయన ఈ జన్మలో అదృష్టం ఏంటంటే కృష్ణుడితో కలిసి ఉండడం వల్ల చదువుకున్నాక ఉద్యోగం రాకపోయినా ధనం లేకపోయినా చిల్లులు పడిపోయిన పాకలో జీవిస్తున్న అశాంతి మాత్రం పొందలేదు. అయ్యో డబ్బు లేదని ఏడ్చేవాడు కదట. అతని అసలు పేరు సుధాముడు, కానీ కుచేలుడు అని ఎందుకు పేరు వచ్చింది, చేలము అంటే వస్త్రం, చిరిగిపోయిన పాడైపోయిన బట్ట కట్టుకుని బతుకుతున్నాడు కాబట్టి కుచేలుడు అన్నారు. కు అంటే చెడ్డ, పాడైపోయిన, చేలము అంటే వస్త్రము, బట్ట కలిగిన వాడు గనక కుళ్ళు బట్టలు కట్టుకుంటూ అవే ఉతుక్కుంటూ ఆ చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటూ కాలక్షేపం చేయటం వల్ల కుచేలుడు అన్నారు ఆయన్ని. ఆయనకి బంగారం లాంటి భార్య ఉన్నది, పరమసుశీల ఆవిడ. తస్య భార్య కుచేలస్య క్షుక్షామాచ తథావిదా. ఆయన అదృష్టం కష్టంలో కూడా సుఖం. ఉత్తమ స్త్రీ భార్య అయింది, పరమ సౌశీల్యం కలిగింది. అందుకే ఆవిడ్ని కొందరు సుశీలనే పిలిచారట. ఆవిడ అసలు పేరు పోయి సుశీల అనే పేరే సార్థకం అయిపోయిందనమాట. ఈయన జ్ఞానం కలిగినవాడు, ఆవిడ పవిత్రవర్తనం కలిగింది. 16 పిల్లలు పుట్టారట. ఏకంగా దౌర్భాగ్యంలో పిల్లలు ఎక్కువ వస్తారు, డబ్బులు లేవో నేర్చేవాళ్ళకి వద్దంటే సంతానం వస్తుంది. కొందరికి కోట్లు ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, మాట వరుసకి గొంతుకులో తులసీ జలం పోయడానికి ఒక్కడో పుట్టాడనమాట. ఇదే భగవంతుని లీల, విచిత్రం అన్నమాట. ఈయన విజితేంద్రియుడు, బ్రహ్మవేత్త, దారిద్ర్యం బాధిస్తున్నా, పిల్లలకి సరైన అన్నం పెట్టలేక బట్టలు ఇవ్వలేక బాధపడుతున్నా, ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఇంట్లో ఇవాళ అన్నం లేదండి అది లేదండి ఇవ్వమని యాచించేవాడు మాత్రం కాదట. అసలు ఎప్పుడు యాచించడు ఆయన. జ్ఞానుల లక్షణం ఏమిటంటే తనంత తాను ఎవడైనా ఇస్తే దాన్ని స్వీకరించాలి, ఇవ్వకపోతే యాచించకూడదు. ఇది వాళ్ళ నియమం. ఎవడినైనా అడిగాం అనుకోండి నాకు ఇది లేదని, అది యాచన, అది పునర్జన్మనిస్తుందిట. అడుక్కోవడము పునర్జన్మనిస్తుంది. ఎవరైనా ఇస్తే నేను పుచ్చుకోను నేను గొప్పవాణ్ణి అని అహంకరిస్తే అది పునర్జన్మనిస్తుంది. తనంత తాను ఎవరైనా ఇచ్చినప్పుడు పుచ్చుకోకపోతే అహంకారం, తనంత తాను అడిగి బతికితే యాచన. ఈ రెండూ పునర్జన్మకు మూల కారణం అవుతాయి. అందుకే ఆయన అడిగేవాడు కాదు, ఎవరైనా ఇస్తే కాదనేవాడు కాదు. వరుల కార్పణ్య వృత్తి నడుగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా దలల్చి ఆత్మమోదిల్చి పుత్రధారాభిరక్ష ఒక విధంబున గడపుచునుండునంత. ఎవరిని అడగక ఆశించి అడగక ఎవరైనా తమంత తాము అలా వెళుతూ వెళుతూ అయ్యా ఇదిగో ఈ రూపాయి తీసుకోండి అని చేతిలో పెడితే మాత్రం కాదనకుండా తీసుకుంటూ కాలం గడిపేవాడు. ఎప్పుడు ఇంటి అరుగు మీద కూర్చునేవట ఆ తాటాకిళ్ళు, కప్పంతా కూలిపోయింది, తాటాకులు తిరిగిపోయాయి, లోపలికి వర్షం పడేది, ఎండ వచ్చేది, రాత్రిపూట సూర్యచంద్రుడు, పగల సూర్యుడు రాత్రి చంద్రుడు కనపడేవాడు, నక్షత్రాలు కనపడేవారు. వర్షాకాలం వస్తే ఇక లోపల పడవ గొడుగే, ఓ పడవ వేసుకుని గొడుగు వేసుకుని తిరగాల్సి వచ్చేది. అంత దరిద్ర పిల్లి. కానీ దానికి ఒక పేడ అరుగు ఉండేది, ఆ అరుగు మీద మాత్రం కూర్చుని వేదం చదువుకునేవాడు. ఆ వీధి నుంచి వెళ్ళేవాడు జాలిపడి ఎవరైనా ఓ రూపాయి చేతిలో పెడితే తీసుకునేవాడు, ఇవ్వకపోతే అడిగేవాడు కాదు. తనంత తాను వచ్చిన ఆ కాసుందే ఒక్క రూపాయి, అదే పదివేల నిష్కముల్గాదలంచి, అదే పదివేలు అనుకునేవాట. అమ్మ ఈ పూట భగవంతుడాకి ఎంత డబ్బిచ్చారు, ఇదే 10,000 రూపాయలు అనుకునేవాట. అలా అనుకోవడం కష్టం, ఆయన అనుకునేవాడు. దానితోటే కుటుంబాన్ని ఎలాగో నడుపుతున్నాడు. ఇంట్లో కాస్త పెరడుంది, విశాలమైన దొడ్డు ఒకటి ఉంది. ఆ రోజుల్లో ఖాళీ స్థలాలు ఎక్కువ ఉండేవి కనుక ఆ దొడ్లో తోటకూర, బత్తల కూర, గోంగూర పెంచేది వాళ్ళు ఆవిడ. అవే అప్పుడప్పుడు రోజు పులుసు, అందులో పోపు కూడా ఉండేది కాదు, పులుసు కింద కాచి అందులో ఎంత ఉప్పు వేసుకుని అదే తాగేసేవారు. అన్నం వెతుకులు చాలా అరుదుగా తిన్నారు, రోజు ఎక్కువగా జావ ఆ పులుసే, ఆకులతో బతికారట పాప వాళ్ళు. పిల్లలు బాగా బక్క చిక్కి ఎండిపోయారు, రోజు తిండి లేకపోతే ఏమైపోతారండి, గిరసబారిపోతారు, సన్నగా అయిపోతారు, శరీరం అలా వండిపోతుంది. ఆ తర్వాత తినాలన్నా తినలేరు, ఎక్కువ కాలం తినకపోతే అంత దారిద్ర్యం అనిపించారట. అయినా వాళ్ళ ఆవిడ ఎప్పుడు భర్తని ఏమండి అందరిలాగా ఉద్యోగం చేయండి లేకపోతే యాయివారానికి వెళ్ళండి అనేది కాదు, ఏమొస్తే దానితో సంతోషం పొందేది. ఒక్కసారి మాత్రం ఆవిడకు కూడా బాధ కలిగిందట. లలిత పతివ్రత తిలకంబు తద్భార్య దుస్సహ దరిద్ర పీడచే కడునొచ్చి శిశువులు పెదవులాకటి చే తడపుచూ కృషించి మలమలమాడుచు మానసం బిర్యంగ పత్రభాజన ధృత పాణులై తనుజేరి వేడిన వీనులు సూడినట్లయైన ఒకనాడు వగచి నిజాధినాథు చేరి ఇట్లని పలికే ఓ జీవితేశ తట్టుముట్టాడు నట్టి పేదరికమిట్లు నంప దేనికుపాయమూహింపవైతి. పరమ పతివ్రత ఆయన భార్య ఎలాగో జీవితం గడుపుతూ ఉండగా ఒకనాడు ఆవిడ మనస్సు గాయపడే దృశ్యం కనపడింది. ఓసారి వరుసగా వారం రోజులు వాళ్ళ ఇంట్లో కనీసం తోటకూర పులుసు కూడా కాచుకునే అవకాశం లేకపోయింది. అన్నం మెతుకులు దొరకలేదు, రొట్టె దొరకలేదు, ఏ చపాతీ పిండి ఏవీ దొరకలేదు. పిల్లలు మలమల మాడిపోయారు. ఏకంగా 10 మంది కొడుకులు, తక్కిన వాళ్ళు కూతుళ్ళు, ఇంతమంది మలమల మాడిపోయి ఎక్కడి నుంచో అరిటాకులు కోసుకు తెచ్చుకున్నారట. దొడ్లో అరటి చెట్లు ఉన్నట్టున్నాయి, ఆకులు మాత్రం ఉన్నాయి. ఆకులు పట్టుకొచ్చి అమ్మా ఆకలి చచ్చిపోతున్నాం, ఎక్కువ వద్దు, ఒక్క గుప్పిడి అన్నం పెడితే దాన్ని అందరం పంచుకు తింటాం, అమ్మా అమ్మా ఆకలి బాబోయ్ అని ఏడ్చేశారు. పత్ర భాజన ధృత పాణులు అన్నారు, అంటే ఆకులే భాజనం, అంటే కంచంగా భాజనము అనే శబ్దంలో ఒక కంచం అని అర్థం. పత్రభాజన ఆకులే కంచములుగా ధృత ధరించి ఎందులో చేతులు, చేతుల్లో ఆకులు పట్టుకుని అమ్మా ఆకలి అమ్మమ్మే ఆకలి అన్నం బాబోయ్ అని ఏడ్చారు. అప్పుడు మాత్రం ఆవిడ తట్టుకోలేకపోయింది. చెవుల్లో సూదులతో పొడిస్తే ఎంత బాధ కలుగుతుంది, అటువంటి బాధ కలిగిందిట. పిల్లలు ఆకలి బాబోయని ఏడుస్తూ పలికిన పలుకులు చెవుల్లో సూదులతో పొడిచినట్లుగా అనిపించింది. అది నిజంగానే సూదుతో పొడిస్తే వచ్చే బాధ కంటే పిల్లలు ఏడుస్తూ అన్నం పెట్టమంటే వచ్చే బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక ఒక క్షణం ఆగండి ఆయన అని లోపలికి వెళ్ళి భర్తని ఏమండి ఏం చేస్తున్నారంటే, ఏముంది ఇకో ఎణచేని సూత్రాలు చదువుకుంటున్నాను, రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంటూ మంత్రపుష్పం చదువుకుంటున్నాను అన్నట్ట. ఈరోజు చదువుకుంటున్న మంత్రపుష్పమే, అది చదవద్దని నేను అనను. పేదరికం అంతకంతకీ మనల్ని పట్టి పీడిస్తోంది. పిల్లలేమో అన్నమో రామచంద్ర అంటున్నారు, అయినా దాన్ని పట్టించుకోక రోజు వ్యాకరణం చదువుకుంటున్నాను, మంత్రపుష్పం చదువుకుంటున్నానంటావు. పిల్లలు బాధపడుతున్నప్పుడు వారికి అన్నం పెట్టడం తల్లిదండ్రుల ధర్మం కాదా? భగవంతుడు రోజూ వేదం చదవమన్నాడు. ఆ వేదంతో పాటు వేదన పడుతున్న వాళ్ళ వేదన తొలగించడానికి ప్రయత్నం కూడా చేయమన్నాడు. ప్రయత్నం చేయకుండా ఉంటే నోట్లోకి అన్నం వచ్చి పడుతుందా? సింహం వేటాడకపోతే ఆహారం దొరుకుతుందా? యత్నము చెయ్యని వాడికి నేనే సాయం చెయ్యనని భగవంతుడు చెప్పాడని మీరే చెబుతూ ఉంటారు. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలా వద్దా? నిజమే సుమా అన్నాడు ఆయన. ఆయనకి జ్ఞానోదయమైంది. ఏ పని చేయకుండా కూర్చుంటే రోట్లోకి ఆహారం ఎలా వస్తుంది? ఇప్పుడేం చేద్దామనగా, బాలసుఖుడైన ఆ పద్మపత్ర నేత్రు కాననేగి దారిద్ర్యాంధకారమగ్నులైన మమునుద్ధరింపుము హరి కృపా కటాక్ష రవిదీప్తి వడసి మహాత్మ నీవు. నువ్వు ఒకప్పుడు చెప్పావు, సర్వలోకేశ్వరుడు కృష్ణుడు శ్రీమన్నారాయణుడు ఆయన కృష్ణుడనే పేరుతో అవతరించి ప్రస్తుతం ద్వారకలో ఉన్నాడన్నావు. ఆ కృష్ణ పరమాత్ముడు నీకు స్నేహితుడు అన్నావు. నీ బాల స్నేహితుడైన పరమాత్ముడైన కృష్ణ పరమాత్మని చూడు. కృష్ణుడి యొక్క అనుగ్రహం సూర్యకాంతి, మన దారిద్ర్యం చీకటి. చీకటి పోవాలంటే సూర్యకాంతి రావాలి. దారిద్ర్యం అనే చీకటి తొలగాలంటే కృష్ణుని అనుగ్రహం అనే సూర్యకాంతి కావాలి. వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటే మనకున్న దారిద్ర్యం అంతా పటాపంచలైపోతుంది. వరదుడు సాధుభక్త జన వత్సలుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు తాకుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీ వరిగిన నిన్ను చూచి విభుడప్పుడయిచ్చు అనూన సంపదల్. శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు? వరదుడు, వరాలిచ్చేవాడు. ఆయన మొదటి లక్షణం వరములిచ్చుట. వరములు ఇస్తాడంటే అందరికీ ఇస్తాడా? అందులో కూడా సాధు భక్త జన వత్సలుడు, సాధువులు భక్తులు అయిన వాళ్ళంటే ఎక్కువ ఇష్టపడతాడు. వరాలు ఇస్తాడు, ఆ వరాలు కూడా సాధువులైన భక్తులైన వాళ్ళకి తొందరగా ఇస్తాడు. అందరూ సాధువులే, అందరూ భక్తులే అనుకుందాం, అందరికీ వరాలు ఇవ్వడం కుదరదుగా. అందులో ముందేం చేస్తాడు? ఆర్తశరణ్యుడు, ఆర్తితో కష్టంతో ఉన్న వాళ్ళని ప్రాముఖ్యం ఇచ్చి ముందు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి వరాలు ఇస్తాడు. కాబట్టి వరాలు ఎవరికి ఇవ్వాలి? సాధువులైన భక్తులైన వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళల్లో ఎవరిని ముందు ఎంచుకోవాలి? కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎంచుకోవాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎంచుకుని వాళ్ళకి వరాలు ఇచ్చే స్వామి ఆయన. ఈ వరాలు ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే ముందు తన దగ్గర ఉండాలి. ఉంటే కదా, మీకుంటే మాకేయుడు అని ఒక పద్యం ఉందిలేండి వెనకటికి. ఒక ఆయన విజయనగరం మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా నాకు కష్టాల్లో ఉన్నాను, కొంచెం డబ్బు ఇవ్వండి అన్నట. నేను కవిని అన్నాడు. అప్పుడు ఆయన ఆకుంటే ఈకుంటే మీకుంటే మాకుంటే అని నాలుగు పదాలు ఇచ్చి ఈ నాలుగు పదాలతో పద్యం చెబితే అప్పుడు నీకు డబ్బు ఇస్తానన్నాడు. ఆకుంటే ఈకుంటే మీకుంటే మాకుంటే దీంతో పద్యం చెప్పన్నారు. కానీ అప్పుడు ఏమన్నాడు, ఆకుంటే వృక్షంబగు, ఆకులుంటేనే చెట్టు అంటారు, ఈకుంటే అంటే ఇవ్వకపోతే లోభియవును హీనాత్ముండవు. వాడు పిసిరుగొట్టు పీరుగా వాడు హీనుడు రాజుగారితో. ఈకుంటే లోభియవును హీనాత్ముండవు, మీకుంటే మాకేయుడు, మాకుంటే మేము రాము మల్కిభరామా అన్నట. మీకుంటే మాకు తగలయ్యండి, మాకుంటే మేము రాము, మా దగ్గర ఉంటే మేము ఎందుకు వస్తాం మీ దగ్గరికి అని ఆ మల్కిభరాముడని ఆయన ఉండేవాళ్ళండి. ఆయన విజయనగరం సామ్రాజ్యం దగ్గర ఉండేవాళ్ళు. ఆయన దగ్గర ఇలా అనగానే ఆరు మాట్లాడుకుంటే 1000 రూపాయలు ఇచ్చి పంపేట ఆయన. ఇంకెంతకంటే షాక్ ఏమిటి? ఇవ్వకపోతే లోభి, పిసినుగొట్టు, హీనుడు, మీకుంటే మాకు తగలయ్యండి, మాకుంటే మేము రాము అన్నాడు ఆయన. అంతే కదా, ఎవడైనా మన దగ్గర ఉంటే వస్తాడా? మన దగ్గర ఉంటే కదా ఇతరులకు ఇచ్చేది, మీకుంటే కదా మనకి ఇచ్చేది. అందుకని స్వామి గురించి ఏం చెప్పారు? ఇందిరావరుడు, లక్ష్మీవల్లభుడు. లక్ష్మి ఆయన దగ్గర ఉంది, సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త. కాబట్టి ఆర్తులకు ఇవ్వడానికి ఆయన దగ్గర ఎప్పుడూ రెడీ క్యాష్ ఉంటుంది. దిక్కు వాళ్ళు గూగుల్ పే చేయక్కర్లా, డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేస్తాడు మళ్ళీ. మన దగ్గర ఇప్పుడు గూగుల్ పేలు డిజిటల్ పేలే, మన దగ్గర అంత క్యాష్ ఉండదు. కానీ పరమాత్ముడు అలాగ తలుచుకుంటే కుంభవృష్టి కురిపిస్తాడు, బంగారం వరశంకత కురిపిస్తాడు. ఇవి ఇవ్వాలంటే ఆయన దగ్గర ఇంకో లక్షణం ఉండాలి. ఆయన దగ్గర లక్ష్మి ఉండొచ్చు, లక్ష్మి వల్లభుడే అయ్యి ఉండొచ్చు, కాక దయ కూడా ఉండాలి. ఆయన దయాపయోధి, దయా సముద్రుడు. కష్టంలో ఉన్నవాడిని చూడగానే కరిగిపోతాడు. భగవంతుడు ఆయన, ఇవన్నీ ఉన్నవాడు ఆ పరమాత్ముడు ఎవరు? భగవంతుడు. ప్రస్తుతం కుశస్థలీపురంలో యాదవులు తనను సేవిస్తూ ఉండగా కొలువై ఉన్నాడు. నీవు వెడితే ఆక్షణమే నిన్ను చూచి మెచ్చి నీకు కావలసిన సంపదలిస్తాడు, లెక్కలేనన్ని సంపదలిస్తాడు, అనూన సంపదలిస్తాడు. ఆ డబ్బులు లెక్క పెట్టలేము అసలు మనం. నీవు అడగచ్చు, భార్యామణి ఆయన నేను మిత్రులమే, కానీ మిత్రత్వం కేవలం చదువు వరకే పరిమితం అయ్యింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు, నా దారిని నేను వచ్చేశాను. ఆయనకి పెళ్ళిళ్ళు అయితే నేను పిలవలేదు, నా పెళ్ళికి ఆయన్ని పిలవలేదు. ఇన్నాళ్ళకి నాకు పిల్లలు పుట్టారు దరిద్రమని పాత స్నేహాన్ని పురస్కరించుకుని ఆయన దగ్గరికి ఎలా వెళ్ళను అని నువ్వు అడుగుతావేమో అనుమానం అక్కర్లేదు. ఇన్నాళ్ళు నువ్వు పట్టించుకోకపోయినా నీ మనస్సులో ఆయన గురించి తెలుసు కనుక, ఆయన్నే తలుచుకుంటున్నావు కనుక అది ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. ఎక్కడ కూర్చుని కృష్ణ అన్నా ఆయన వింటూనే ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి, అసలు సిసలు గూగుల్ ఆయన. ఈ దిక్కుమాలిన గూగులు మనం సమాచారం పెడితే ఇస్తుంది, ఆయన సమాచారం పెట్టకపోయినా ఇవ్వగలడు.